சுக்லாம்பரதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத்.
చాలా సేవ చేసిన వాళ్ళు, మహాత్ములైన ఋషులు వీళ్ళు. అందులో ఈ వామదేవుడు మరింత గొప్పవాడు. ఆయన దగ్గర మాత్రమే వామ్య జాతికి చెందిన గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు ఒక్కసారి దూకాయంటే 8 అడుగులు కుప్పించి లంఘించగలం అన్నట్ట. వామదేవ మహర్షి ఆశ్రమానికి మన రథం తోలుగుపో, ఈ లేడిని పట్టుకోవాలి. అది ఎంత దూరం వెళ్ళినా అడివంతా ఈ గుర్రాల సహాయంతో గాలించైనా సరే ఆ లేడిని పట్టుకుంటాను. మా రాజులకి పట్టుదల ఎక్కువ. మేమనుకున్నది సాధించేదాకా నిద్రపోము సుమా. పని వామదేవ మహర్షి ఆశ్రమానికి అన్నట్ట. వెంటనే ఈ సారథి ఈ రథాన్ని తోలుకుని వెళ్ళాడు. వామదేవ మహర్షి ఆశ్రమానికి చేరాడు. ఆ మహర్షి చూశాడు వస్తున్న రాజుని. రాజుని గౌరవించడం అనేది ఒక గొప్ప సంప్రదాయం. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని గౌరవించాలట. విష్ణు స్వరూపులు, విష్ణువు యొక్క అంశ లేకపోతే ప్రభుత్వం రాదు అంత తేలికగా. దాన్ని నిలబెట్టుకుంటారు కొంతమంది. 5 ఏళ్ళు అయిన తర్వాత విష్ణువంశి విడిచిపెట్టి కలివంశి నెత్తిమీదకి తెచ్చుకుంటారు పాపాల వల్ల. ఈ రాజుగారు విష్ణు స్వరూపుడు అనే ఉద్దేశంతో వామదేవుడు సాదరంగా, రా రాజా, ఇదిగో అర్ఘ్యం, ఇదిగో పాద్యం, సేకరించు ఆసనం అంటూ ఎంతో గౌరవం చేశాడు. సంతోషం, మాకు ఈ అర్ఘ్యపాద్యాదులు కాదు మహర్షి, నీ దగ్గర వామజాతికి చెందిన కొన్ని గుర్రాలు ఉన్నాయట, ఆ గుర్రాలు నాకు ఒకసారి ఎరువియ్యి. మునీంద్ర, నేను ఒక లేడిని వేటాడా, ఆ లేడి పారిపోయింది, దాన్ని పట్టుకోవాలి. రాజులకి పట్టుదల ఎక్కువ. నువ్వు ఆ లేడి పట్టుకోవడానికి నాకు సాయం చెయ్యి, ఆ గుర్రాలి అయిపోయాక తిరిగి నీకు ఇచ్చేస్తాను అన్నట్ట. మహారాజా, మళ్ళీ మీరు ఒకసారి చెబుతున్నాను విను, ఈ గుర్రాలను నేను ఎవరికి ఇవ్వను, కానీ నీ అంతటి ధర్మపరుడైన రాజు అడిగితే కాదనకూడదు, ఇస్తున్నాను. పని అయిపోయిన తక్షణం నాకు ఇచ్చేయాలి వీటిని. కృతకృత్యుడు అయ్యాక, అంటే నీ పని పూర్తయిన తర్వాత, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ఈ గుర్రాలు నాకు తిరిగి ఇచ్చేసి అన్నాడు. అంతకంటేనేమిటండి, అలాగే అని తీసుకెళ్ళాట. తన గుర్రాలు పక్కకి తీసేసి ఈ గుర్రాలు కట్టాడు. ఇక చూడండి, ఆ గుర్రాలు వెళ్ళిపోయాయి. మళ్ళీ రథాన్ని రవ్వంత కూడా బెసకనివ్వకుండా అద్భుతంగా తీసుకుపోయాయి. ఒక ముహూర్త మాత్రంలో, అంటే 42 నిమిషాల్లో తప్పిపోయిన ఆ గుర్రాన్ని, ఆ లేడిని పట్టేసుకున్నాడు. దాని ఒక్క బాణంతో పడగొట్టాట. ఆయ్, పారిపోతావా, చూసుకున్నావా, ఈ గుర్రాల సహాయంతో నేను పట్టుకున్నానంటే పైగా దాన్ని చంపి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏం చేయాలి, గుర్రాలు ఇచ్చేయాలి కదా. అబ్బే, ఇంత గొప్ప గుర్రాలు ఈ ముసలైన ఋషీశ్వరుడు ఏం చేసుకుంటాడు. ఈ గుర్రాలు నా దగ్గర ఉంటే 10 కాలాల పాటు అందరికీ ఉపయోగపడతాయి. అయినా మహారాజు గారి దగ్గర మంచి వస్తువులన్నీ ఉండాలి అనుకుని ఇంటికి పట్టుకుపోయాట. జంతువుని వేటాడు, రాయిదాని తిరిగి వచ్చేసాట. ఓహోహో, రాజయోగ్యములైన ఈహ ఎర్రత్నముల్ జవ సత్వ విభ్రాజితంబులు వానికేటికి వారు వానికి నంచు ఆ రాజు రాజస బుద్ధి నల్తి పురంబు నల్దిట పంచి నవ్వాజి యుగ్మము వేడ్క నూని నవాడు దోసమెరుంగునే వేడ్కను నిన్నవాడు దోసమెరుంగునే దోసమెరుంగునే. ఈ గుర్రాలు మహారాజులు మేమనుభవించాలి, ఈ గుర్రాలు మా దగ్గర ఉండాలి. అంతేగాని ఎందుకు పనికిరాని ఒక బ్రాహ్మడికి, అడవిలో తిరిగేటటువంటి వాడికి, ముక్కు మూసుకు తపస్సు చేసుకునేవాడికి, హోమాలు అవి చేసుకునేవాడికి ఇవెందుకు గుర్రాలు అనుకున్నాడు. ఈ మధ్యన ఇలాంటి వాళ్లే తయారయ్యారు. చక్కగా అమ్మవారికి గుడి కడదామని మేము స్థలం తీసుకుంటే ఈ పిచ్చాళ్ళకి అమ్మవారికి స్థలం ఎందుకు, దీని వెనక్కి లాక్కుంటే లక్షలు సంపాదించవచ్చని ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఈ సృష్టి రహస్యం ఇది, దౌర్భాగ్య స్థితి అప్పుడు ఇప్పుడు అంతే. గొప్ప వస్తువులు రాజులకు మాత్రమే యోగ్యం,
ఈ గొప్ప బలం వేగం కలిగిన వీడికి ఎందుకు అనుకున్నాడు వాడు? దురహంకారంతో పాపాత్ముడు వెనక ముందు చూసుకోలేదు, భవిష్యత్తులో రాబోయే పరిణామాన్ని ఆలోచించలేదు, తాత్కాలిక స్వార్థంతో అంతఃపురంలో కట్టేయమన్నాడు వాడిని. మదోద్ధతుడు, మూఢుడు, వేడుక కలిగిన వాడు రాబోయే అపాయం గుర్తించక చెయ్యరాని పనులు చేసుకుంటూ పోతాడు, తప్పు గమనించలేకపోయాడు. ఈలోపు వామదేవుడు ఇవాళ వస్తాయి రేపొస్తాయి అని చూశాడు. ఆఫ్టర్ 7 డేస్ దివ్య దృష్టితో చూశాట. ఓ అరే దుర్మార్గుడా, అవసరార్థం గుర్రాలు పట్టుకు వెడుతున్నప్పుడు తిరిగి తీసుకొచ్చి అప్పగిస్తానన్న మాట తప్పి గుర్రాలు ఎత్తుకుపోతావా అనుకుని తన మనసులో చాలా కుమిలిపోయాడు. ఎందుకంటే ఆ గుర్రాలు కన్న బిడ్డల్లాంటివి, యజ్ఞాస్యాలు. యజ్ఞం చేసేటప్పుడు భూమిని దున్నడానికి ఉపయోగిస్తాడు ఆయన దాన్ని. బాగా ఆలోచించాడు ఏం చెయ్యాలి ఇప్పుడు. చూస్తూ చూస్తూ రాజుగారిని శపించకూడదు, వీడు బలవంతుడు పైగా. రాజపుత్రుండు బలియుండు రాజసుండు కొండికాతండు వేడుక గొనిచునరికే అశ్యముల గ్రమ్మరగనిత్తునను విచారం విధంబున అతనికి ఏల కలుగు. ఈ రాజుగారు వయస్సులో చిన్నవాడు, తండ్రి అడవికి వెడుతూ వెడుతూ యువకుణ్ణి రాజును చేశాడు. రాజ్యం ఉంది, తద్వారా అధికారం అంతా చేతిలో ఉంది. బలవంతుడు, అహంకారం కలిగిన వాడు, గర్వంతో దర్పంతో ఉన్నవాడు. గుర్రాలు తిరిగి ఇచ్చి వెయ్యాలనే ఊహ ఏమాత్రం వాడికి కలగడంలా. ఈ మూర్ఖుడికి ఎలా గుణపాఠం నేర్పాలి, నా గుర్రాలు ఎలా తిరిగి తీసుకురావాలి అని బాగా ఆలోచన చేశాడు. సరే ముందు చూస్తామని ఆత్రేయ అని పేరు కలిగిన ఒక శిష్యుడిని పిలిచాడు. అత్రి మహర్షి గోత్రం వాళ్ళందరూ కూడా ఆత్రేయస్సులు అనమాట. ఆత్రేయస్సు గోత్రం వాళ్లే ఆత్రేయ అని పేరు పెట్టుకుంటారు. ఆత్రేయుడు అనే శిష్యుడిని పిలిచాడు వామదేవుడు. నాయన, శలమహారాజు శ్రేష్టమైన మన గుర్రాలన్నీ తీసుకెళ్లి చాలా రోజులైపోయింది, ఓ వారం వరకు చూశాను, తిరిగి తీసుకురాలా. పోని ఏం చేద్దామని ఆలోచన చేశాను. ఈ ఆలోచనలో ఇవాళ్ళకి నెలా గడిచింది. మరీ ఎక్కువ కాలం అయిపోతే కాలదోషం పట్టింది అంటాడేమో మూర్ఖుడు. అందుకని అతడంతటా అతడు మన గుర్రాలు ఇచ్చేంత వరకు మనం చూడటం వల్ల లాభం లేదు, వెళ్ళు నాయన, వెళ్ళి ఆ గుర్రాలు ఏదో రకంగా ఇక్కడికి తీసుకునిరా. మంచిగా చెప్పు, ప్రతతి సొమ్ము కంటెను విషము మేలు అని చెప్పు. బ్రాహ్మడి సొమ్ము కంటే విషం మంచిదట, విషం తాగిన వెంటనే చస్తాడు. కాని మహాత్ముల యొక్క సొమ్ము పట్టుకెడితే జీవితాంతం వంశంతో కూడా నాశనం అయిపోతారు, అది విషయం చెప్పు అనగానే ఈయన బయలుదేరాట. గురువు గారు మీరు చెప్తే వెళ్ళనా అని. అసలు గురువు యొక్క ఆజ్ఞని ఉల్లంఘించడం మహాపాపం. ఒక్కసారి గురువు అని అన్నాము అంటే ఆజ్ఞ ఉల్లంఘన చేయకూడదట. అందుకని వెంటనే ఏం చేశాడు, భవది ఆజ్ఞోల్లంఘనంబు చేయనని, నీ ఆజ్ఞను ఉల్లంఘించరు, ఏం చెబితే చేస్తాను, నరకానికైనా తేలిగ్గా పెడతాను అంటూ బయలుదేరి ఆత్రేయుడు అప్పటికప్పుడే నడకతో అయోధ్యానగరం చేరాడు. మను జపతిగాంచి అతడు మునిపతి పుత్తేర నతి ప్రముఖ్య ఇతటికే చనుదిల్చితి మా హయముల ఎనసిన నెయ్యంబుతోడయ్యమ్మని అడిగన్. ఈ మునీశ్వరుడు వెళ్ళాడు. రాజాధిరాజు ప్రబల పరమేశ్వరుడైన వీరాది వీరుడైన శలమహారాజు గారిని ఆశీర్వదించి, మహారాజా, ఇంతకు పూర్వం నీవు మా గురుత్తముడు వామదేవుడి గుర్రాలు తీసుకువెళ్ళావట, వారంలో తిరిగి ఇవ్వవలసిన వాడివి, నెలైనా ఇవ్వపోయేసరికి మా రాజుగారు నన్ను పంపాడు, నేను వచ్చాను, ఏవి మా గుర్రాలు, పని అయిపోయిన తర్వాత ఆలస్యం చేయకుండా ఇవ్వాలి, నీకుగా నువ్వు ఇవ్వలేదు కాబట్టి స్నేహపూర్వకంగా అడగడానికి వచ్చాను, తిరిగిచ్చేయి. మహాత్ముల జోలికి వెళ్లకు. కొరివితో తలకాయ గొక్కుంటాడా, తలకాయకి దొరదీసింది అనుకోండి, దొరదీస్తే చేత్తో గొక్కో, చేత్తో గొక్కోవడం దోషమైతే దువ్వెన్నట్టు గొక్కో, అంతేగాని కాగడా వెలిగించి అది ఎత్తి గొక్కుంటారా, చస్తాడు తలకాయ అంతా అంటుకుని. అంచేత ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దొరదేస్తే తలకాయని ఎప్పుడు కూడా దువ్వెన్నట్టు గొక్కోవాలి. అంతేగాని పుల్ల వెలిగించి ఆ పుల్లతో ఆహా దొరద ఆహా దొరద అని గొక్కుంటే అంతే సంగతి. నువ్విప్పుడు మారా గురువుగారి గుర్రాలు ఎత్తుకుపోయావు, కొరివితో తలగొక్కడమే. ఆ మహానుభావుడి సొమ్ము ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉంచుకోవడం మంచిది కాదు. పిచ్చి పీనుగా అనవుడు సెలుడి ఇట్లని ఎన్సను నేను బుత్తేరన్నతడు సాలుదు నీవుంగొని బోవ తురంగంబుల జనుమి దుర్భాషణములు సైపము మాకు. వెంటనే శిలుడు అన్నట్ట, ఆయన పంపాడా, నువ్వు వచ్చావా, ఒరి మూఢుడా, గుర్రాలను తీసుకుపోవడానికి నువ్వు రావడం అంటే నేనేమన్నా చెంకుతాననుకున్నావా, చేతలబో, నేను మహారాజుని, ఈ భూమి నాది, ఈ భూమి మీద ఉండే వస్తువులు నాది, మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు, నీకు నీ గురువుకి మతి లేక మా వెంటబడ్డావు మూర్ఖుడా, కుర్ర కొంకవైన నిన్నా పంపేది. వాడికి ఎంత అహంకారం అండి, ఏ పెద్ద ఆయన రాలేడేంటి, మధ్యవర్తులు కావలసి వచ్చారా మధ్యలో పండవతలకి, గుర్రాలు మావి, అంతరం చూసుకుని మాట్లాడాలయ్యా, మేము మహారాజులు, మహారాజు దగ్గర నీ పోటో సామాన్యుడు వచ్చి మాట్లాడేస్తే సమాధానం చెప్పేస్తా అనుకున్నావేంటి, గెట్ అవుట్ అన్నాడు. మహారాజా మరొక్కసారి ఆలోచించన్నాడు ఈ ఋషికుమారుడు. ఆలోచన కాదు, ఎక్కువసేపు ఇక్కడ ఉన్నామంటే మెడబట్టి గెంటుతాను, పిలకబట్టి గెంటేస్తానన్నాడు. ఈయన మారు మాట్లాడకుండా గురువు గారి దగ్గరకు వచ్చి, గురుదేవా, వాడు మధ్యవర్తిత్వం అంగీకరించడం లేదు, పరమ మూర్ఖుడు వాడు, మహాక్రోధంతో ఉన్నాడు, ఎప్పుడు కండకావరంతో ఉన్నవాడికి మంచి ఎక్కదట, పోయే కాలం వచ్చిన వాడు కూడా అంతే, నేనేం చేయను, వెనక్కి తిరిగి వచ్చానన్నాడు. సరే అయితే నేనే పెడతాను, ఎప్పుడు ముందు శిష్యుడు పంపడం న్యాయం, శిష్యుడు వాడు మనకపోతే అప్పుడు గురువుగారు స్వయంగా రాక తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకుని ఈయన వెంటనే మహావేగంగా అప్పటికప్పుడు కాలినడకన బయలుదేరాడు. మహామహిమ కలిగిన వాళ్ళు అయ్యి ఉండి కూడా నడిచే పెడతారు, శక్తి ఉండి కూడా తక్కువగా ఉండడమే గొప్పవాళ్ళ యొక్క లక్షణం. అందువల్ల ఈయన కూడా పాపం కాలినడకన వెళ్ళాట. రాజా జరిగింది ఏదో జరిగింది, తీసుకురా గుర్రం. ఇమ్మునరేశర మా తురగమ్ముల ఈ కార్యమయ్యగాదే కడులోభమ్మున వండుల సొమ్ములు రమ్మని నల్వచ్చునే ఎర్రవు సతమగునే. ఓ రాజా, మా గుర్రాలు మాకిచ్చేయి, నీ పని నెరవేరింది, నువ్వనుకున్నట్టుగా జంతువుని చంపావు, అధికమైన దురాశ పనికిరాదు, ఇతరుల ద్రవ్యం కోరుకుంటే వస్తాయా, ఇతరుల సొమ్ముని బలాత్కారంగా మోసంతో మింగేద్దాం అనుకుంటే వచ్చేస్తాయండి, రావు. ఎవడైనా లోభంతో పరద్రవ్యం మింగాలనుకుంటే చాలు, వాడు భస్మీపటలమవుతాడు. అయినా ఎరవు సతమగునే, ఎరువుగా పుచ్చుకున్న సొమ్ము శాశ్వతం అవుతుందా, ఇస్తే ప్రియ సంతోషంగా ఇచ్చారు కానీ ఏమండి ఒకసారి మీ గొలుసు ఇవ్వరండి అని అడిగి పుచ్చుకుని వెళ్ళలో వేసుకుని తర్వాత ఇవ్వనంటే అన్యాయం. ఆవిడికి ఆవిడ మెచ్చుకుని గురుగారు పట్టుకుపడిన గొలుసు ఇచ్చేస్తే అది వేరే విషయం అంటే, ఇప్పుడు బెంగెట్టుకోద్దమ్మా అంచే చెప్పొచ్చింది ఏంటంటే, ఎరువుగా పుచ్చుకుంటే ఇచ్చి తీరాలి వెంటనే పని అయిపోగానే, అసలు ఎరువు ఎప్పుడూ ప్రమాదమే. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, గొప్ప భార్య దొరికింది, ఈవిడికి బంగారం పెచ్చ, వీడు సామాన్యుడు, వద్దంటే అస్తమాటు పక్క వాళ్ళ దగ్గర ఎరువు సొమ్ములు ఉంచుకుని కాలక్షేపం చేసేది ఆవిడ. ఒకసారి పెళ్లికి వెళ్ళింది, పెళ్లికి వెళ్తూ పక్కింటి వాళ్ళ దగ్గర ఓ చంద్రహారం తీసుకుందిట, అదో 10 కాసులు ఉంటుంది, అది తీసుకుని పెళ్లికి వెళ్ళింది. తీరా పెళ్లిలో దొంగలు పడి ఈవిడ నగలు కూడా ఎత్తుకుపోయారు. ఇంకీవిడ గుండెలో కడప బాంబు పేలిపోయింది, అడిలిపోయింది, ఏమండి గొలుసు ఎత్తుకుపోయారు ఇప్పుడు ఏం చేయనండి అని. అందుకేనే ఎరువు సొమ్ము బరువు చేడు వద్దు అంటే విన్నావు కదా, అది కాస్తా కొస్తా కాదు, 10 కాసులు వాళ్ళు ఏడిపిస్తారే అంటే, సరే ఓ పని చేద్దాం అని ఈయన తన భార్యతో వెళ్ళి, అయ్యా అనుకోకుండా ఆ సొమ్ముని కొన్ని కారణాల చేత మా చుట్టాలకు ఇవ్వాల్సి వచ్చింది, ఒక్క నెలలోళ్ళు గడువు ఇవ్వండి, నెల అయ్యాక మీ సొమ్ము మీకు ఇస్తామన్నారట. సరే నెలయే కదా, తర్వాత ఇచ్చేయాలంది ఆ పక్క ఆవిడ. ఈలోపు వీళ్ళు ఏం చేశారు, ఒక కంసాల దగ్గరికి వెళ్ళి 10 కాసులు బంగారం ఎరువు పెట్టి డబ్బు వాయిదా పద్ధతుల మీద కొంటారు కదా, ప్రతిదానికి వాయిదా పద్ధతులు ఆ రోజుల్లో కూడా ఉండవు, కొనేసి చంద్రహారం చేయించేసి నెలవగానే పక్కింటి ఆవిడకి ఇచ్చేశారు. ఆవిడ హారం తీసేసుకుంది. ఇప్పుడు ఈ అరువు తీర్చాలిగా మరి బరువు, అందుకని నేను ఏం చేసేట, ఈ భార్యాభర్తలిద్దరూ కడుపు కట్టుకొని నానాయాత్ర పడి ఏడాది పాటు ఆ రాత్రి మగళ్ళు చాకరీ చేసి గొడ్డు చాకరీ చేసి తిండి మానుకుని మొత్తం మీద ఎలాగో డబ్బు సంపాదించారు.
ఆ కంసానికి బాకీ తీర్చేశాడు. రోజు రోజుకి వీళ్ళు చిక్కిపోవడం, మనుషులు పాడైపోవడం చూసింది పక్కింటావిడ. సంవత్సరం అయిన తర్వాత ఎందుకు అనుమానం వచ్చి ఏంటి ఇలా చిక్కిపోతున్నారంటే ఏం చెప్పమంటామని ఇద్దరు గొల్లును గోలెట్టి ఏడాది క్రితం మీ నగ రూగు పెట్టుకెళ్ళాం, దొంగడు ఎత్తుకుపోయాడు, చచ్చి చెడు నానా బాధ పడ్డాం, అందుకని మీకోసమని మళ్ళీ చక్కగా కొత్త బంగారం చేయించి ఇచ్చాం, ఆ బాకీ తీర్చడానికి ఇలా అయిపోయామన్నారంట. ఆ పక్కింటి వాడు పక్కపక్కనవి, నేను రోల్డ్ గోల్డ్ సరిగ్గా ఇచ్చానమ్మా మీకు కర్మగాలి, దీనికోసం ఇంత కష్టపడ్డారంటే ఆవిడ. ఆవిడ మంచి ఆవిడ కనుక, ఏదో 10 రూపాయలు సరిగ్గది, అయ్యయ్యయ్యో నాకు ఒరిదలు నాకు ఇచ్చారా, పోల్లే కష్టపడితే పట్టం, ఈ నగొచ్చుకుని ఆ 10 రూపాయలు నాకు ఇచ్చే రోల్డ్ గోల్డ్ నేను ఇంకోటి చేయించుకుంటాను అంతే, కష్టపడితే పట్టం, ఏడాదిలో చిక్కిపోతే చిక్కిపోయాం, సంగతి చంద్రహారం వచ్చింది అనుకుంది ఆవిడ. సరే అది ఎలా ఉన్నా ఏడాదిలో వాళ్ళు పీనుకులు అయిపోయారు, నానా యతన పడ్డారు, కాబట్టి ఎరువు సొమ్ము ఎప్పుడు బరువు. అంచేత పక్క వాళ్ళ దగ్గర ఎరువు సొమ్ము పుచ్చుకునే కంటే 10 రూపాయలు రోల్డ్ గోల్డ్ నాగా మంచిది అనుకుని ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళందరూ అవే వేసుకొస్తున్నారు. ఆ మధ్యన రైలు దోపిడీ చేసిన తర్వాత దొంగడు ఒకడు నగని ఓ ఇంటికి పంపేట, ఓ పర్సు అవన్నీ కొట్టేశాడు వాడు. ఆ పర్సులో గోల్డ్ కూడా పెట్టుకున్నారట వాళ్ళు. ఆ పర్సులో అడ్రస్ కార్డు ఉందిట, వాడు తిరిగి పంపేస్తూ నగా ఒరే పరికిమాల రథం వల్లారా, దౌర్భాగ్యులారా, దొంగ నగ పెట్టుకుంటారా అని విసుక్కుంటూ తిట్టుకుంటే తృప్తం వేసి పంపేసేట వాళ్ళకి తిరిగి. అంచేత రైల్లోకి వెళ్ళే వాళ్ళు రేపొద్దున అంబాయగానికి వచ్చే వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి, ఒరిజినల్ గోల్డ్ తెచ్చుకోకండి, రోల్డ్ గోల్డ్ తెచ్చుకోండి. ఒరిజినల్ గోల్డ్ ఉంటే గురువు గారికి ముందే దానం చేసేసుకోండి మంచి వాళ్ళే, లేదా లాకర్లో పెట్టుకోండి, అంచేత వెంగెట్టుకోకండి. ఎర్ర ఉసత బగునే ఎరువు సొమ్ము ఎప్పుడు శాశ్వతంగా రమ్మంటే వస్తుందా, రాదు, అది ఎప్పుడూ ప్రమాదమే. అనవసరంగా పరుల ద్రవ్యం ఆశించరాదు. పర్రధన కర్రణము దుర్రితము పరికింపు వరుణ చేతి పాశంబుల నిష్ఠురముగ గట్టుబడకు నిర్భర నరక కృశాను శిఖల బడకుము మీదన్. నాయన ఆలోచన చెయ్యి, ఇతరుల సొత్తు అపహరించడం మహాపాపం. ఆ పాపం చేసిన వాడు వరుణ పాశాలతో కఠినంగా బంధింపబడతాడు, ఆ తర్వాత నరకంలోకి పడిపోతాడు, చాలా భయంకరం. వరుణుడు ఈ విషయంలో ఒక గొప్ప సంభాషణ చెప్పాట. వరుణుడు ఏమని చెప్పాడో తెలిసిన అండి, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు తెలియకుండా వాళ్ళ సొమ్ముని అపహరించకూడదు, అయితే అనుజ్ఞ తీసుకుని తీసుకోవాలి. అయ్యా మీ డబ్బు నాకు ఇవ్వండి, ఒక 10 రూపాయలు అని తిరిగి ఇవ్వనని చెప్పేయాలి ముందే, లేదా బాబు ఎరువు తీసుకున్న సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పాలి. ఎరువు తీసుకుని మళ్ళీ ఇస్తామన్న సొమ్ముని దిగమింగితి అతి భయంకరమైన నరకాగ్నిజ్వాలలో పడిపోతారు. అందులోంచి బయటపడడం కోసం చెరకుడంతటి వాడు కష్టపడ్డాడు. ఈ విషయంలో ఈ తెలుగు అనువాదంలో మొక్కి మూలానికి ఒక చిన్న విశేషం ఒకటి చెప్పారు. ఇందులో చాలా అద్భుతమైన విషయం, ఎరువు ఎంత ప్రమాదమో ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఏం చేయాలో చెప్పారు. ఈ రాజుగారికి ఎవరు చెబుతున్నారు ఈ కథ అంతా? వామదేవుడు చెబుతున్నాడు. పూర్వకాలంలో జనకుడు అని ఒక మహారాజు ఉన్నాడు, ఆయన వరుణుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నట్ట స్వయంగా. ఆ కూతురు సాక్షాత్తు వరుణుడి కూతురే, ఆయన భార్య. అదిగో ఆవిడ పేరు చెప్పారు, గుణార్ణవ. సోపాపంస్తేస్తు తనుజాం ఉపమేయే గుణార్ణవాం ధర్మార్థ కామమోక్షాణాం జనకాం జనకో నృపః అనురూప గుణత్వాచ్చ తస్య భార్యాం గుణార్ణవ. జనకుడు అనేటటువంటి రాజుగారు వరుణుడు కూతుర్ని, ఆవిడ పేరు గుణార్ణవ. నిజంగా అర్ణవము అంటే సముద్రం, గుణములకు సముద్రం వంటిదట. సముద్రుడు రత్నాలకి నిధి, ఈవిడ గుణాలకి నిధి, సుగుణాల రాశి. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వేదవ్యాస మహర్షి శిష్యుల్లో గొప్పవాడి పేరు వైశంపాయనుడు. ఆ వైశంపాయనుడు శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క శాఖ వాళ్లే ప్రథమ శాఖ వాళ్ళంటే. ఈ యాజ్ఞవల్క్య మహర్షి చాలా గొప్ప పురోహితుడు, చాలా కాలం కుల పురోహితుడిగా పనిచేశాడు జనకుడికి. ఒకనాడు జనక మహారాజు గారు తన కుల పురోహితుడైనటువంటి ఈ యాజ్ఞవల్క్యుడిని పిలిచాడు, ఆయనకు నమస్కరించాడు. అయ్యా భుక్తి ముక్తి రెండూ మానవుడికి అవసరమే, కానీ భుక్తి కంటే ముక్తి గొప్ప అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే భూలోకంలో ఉండే భోగాలకి భుక్తి అంటారు. ఈ భూలోకంలో స్థలాలు కావాలి, పొలాలు కావాలి, రాజ్యం కావాలి, గుర్రాలు కావాలి, కాశీ వెళ్ళాలంటే రైల్లో వెళ్ళాలి, వేసవ కాలంలో ఏసీలు పెడితే సుఖంగా ఉంటాయి, ఇవన్నీ ఉండాల్సిందే. ఇవన్నీ ఉంటేనే మోక్షం. కానీ మానవుడు మోక్షం కంటే భుక్తి మీద ఎక్కువ కోరిక పెట్టుకుంటాడు. భుక్తి ముక్తి ఉభే శ్రేష్ఠే నిర్ణాతే మునిసత్తమై దాసీ దాసే పతుర్రగ రథాద్యైర్ భుక్తిరుత్తమా.
భక్తి ముక్తి రెండు శ్రేష్టమే. కానీ మునులు ఏమన్నారంటే రెండు గొప్పవైనా ఎప్పటికైనా మోక్షమే పొందాలి, అంతే కదా. ఈ భూలోకంలో భోగాలు శాశ్వతం కావు, ఎంత గింజుకున్నా మనతో కూడా సూది మనం మోపినంత నెల రాదు. ఉన్నప్పుడు ఏదో కొన్ని పనుల కోసం అవసరం తప్ప. దాస దాసీజనులు వాహనాలు సమస్త భోగాలు ఈ సుఖముల కంటే మోక్షం ముఖ్యం. ఈ మోక్షం రెండే రెండు మార్గాలు, అయితే నిప్పుల్లో దూకవు అని చెప్పినా సరే గురువు గారి మాట అనవాడు అలాగో మోక్షం వచ్చేస్తుంది వాడికి. ఇంచేతంటే గురువు అక్యంతు కర్తవ్యం అన్నారు. అలా వినలేనటువంటి వాడికి మోక్షం రాదట. ఆ రెండో వాడికి మోక్షం ఎలా వస్తుంది? కేవలం ముక్తి అవినాశం. ముక్తి అంటే నాశనం లేనిది అని అర్థం. అసలు మోక్షం యొక్క లక్షణం ఏంటి? అక్కడికెడితే తిరిగి రాము, మనకు నాశనం లేదు గనక. ఈ భక్తి ముక్తి రెండింటిలో ఏది గొప్పది, ఏది చెయ్యాలి? మోక్షం కావాలంటే కర్మను విడిచిపెట్టాలా, అంటే చేసే పనిని విడిచిపెట్టాలా అని వీరికి అనుమానం వచ్చింది. వెంటనే యాజ్ఞవల్క్య మహర్షి అన్నాడు, ఏమయ్యా నాకు కూడా అనుమానం ఇది, నేను నీ గురువునే అనుకో, అయినా నిజాయితీగా చెబుతున్నాను, నాకంటే బాగా ఈ విషయంలో ఆరితేరినవాడు మీ మామగారు, మీ అదృష్టం అది. ఆయన సమస్త లోకాలకి అధిపతి, దిక్పాలకుడు, పశ్చిమ దిక్పాలకుడు ఆయన. అపాంపతి స్తవ గురుహు శశురహ ప్రియకృత్త తంగత్వ పృచ్ఛ నృపతే ఉపదేక్షతి తే హితం. యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడు, జలాలకి అధిపతి, జలాధిపతి వరుణుడు మీ మామగారు, ఆయన మహానుభావుడు, జ్ఞానదాత, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఆయన ఏం చెబుతాడో అదే మనం చేద్దాం అని ఇద్దరూ కలిసి వరుణుడి దగ్గరికి వెళ్ళారు. భక్తితో వరుణదేవుడికి నమస్కరించారు. వరుణదేవ, పాపం చేసిన వాళ్ళని వరుణ పాశాలతో కడతట, యముడి దగ్గర ఉన్న పాశ్యం నిజానికి అతని పాశ్యం కాదు, ఆ పాశ్యం ఎవరిది? పాశ్యం అంటే తాడు, వరుణుడిది. మీరు ఎప్పుడన్నా బలిచక్రవర్తి కథ విన్నారుగా నా ద్వారా? అక్కడ బలిచక్రవర్తిని కట్టేశాడు విష్ణువు. దేంతో కట్టాడు? వరుణ పాశములతోనే కట్టారు. కట్టాలంటే వరుణ పాశాలతోనే కడతారు. అందుకని నీ పాశములు చాలా గొప్పవి, ఆ పాశములు పాపాత్ముల్ని కడతాయి. ఆ పాశములకు కట్టుబడకుండా శాశ్వత మోక్షానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో చెప్పు, మాకు మార్గం చెప్పు. అన్ని పనులు విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోవాలని కొందరు చెప్పారు. కాదు కాదు, కర్మ చెయ్యవలసిందే అని కొందరు చెప్పారు. కర్మ చెయ్యాలా, కర్మను విడిచిపెట్టాలా అని అడగగానే అప్పుడు వరుణుడు చెప్పాట, ద్విధాతు సంస్థిత ముక్తి కర్మద్వారేప్యకర్మణి వేదే చ నిశ్చితో మార్గ కర్మజ్యాయో హ్యకర్మణగా. మోక్షము రెండు రకాలు, ఒకటి కర్మ వల్ల వచ్చే మోక్షం, దీనికి కర్మ మోక్షం అంటారు. రెండవది అకర్మ మోక్షం. అకర్మ అంటే ఏ పని చేయకుండా అడవిలోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకు తపస్సు చేయడం, కానీ దానివల్ల ఎక్కువ కాలం నిలబడడు. అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసేవాడు రేపు పొద్దున రవ్వంత తేడా వస్తే భ్రష్టుడైపోతాడు. అందుకే కర్మ ముక్తి మంచిది. కర్మ అంటే గురువులను ఆశ్రయించి వారు చెప్పినట్టుగా సత్కర్మాచరణ చేయడం, పుట్టిన తర్వాత విద్యాభ్యాసం చేయడం, ఉద్యోగం చేయడం, ధనం సంపాదించడం, ఆ ధన సంపాదన కార్యక్రమంతో పాటు సద్గురు పాదాలు ఆశ్రయించడం, ఎప్పుడు ఏ పని చేస్తే మంచిదో తెలుసుకోవడం, ఆ పని చేయడం. అసలు యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞ కర్మ సముద్భవ. కర్మాచరణమే యజ్ఞం, సత్కర్మాచరణం ఏదైనా యజ్ఞమే. అందువల్ల ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు విధాల పురుషాలు కూడా, పురుషార్థములు కూడా కర్మ ద్వారానే వస్తున్నాయి. అందువల్ల మోక్షానికి కర్మ మార్గమే మంచిది. ఇప్పుడు మనం చేసేవే, మీరు పొద్దున లేస్తున్నారు, స్నానాదులు చేస్తున్నారు, చేయవలసిన అర్చనాదులు చేస్తున్నారు, సంపాదన అది విడిచిపెట్టడంలా, పురాణాదులు వినడం మనడంలా, ఇది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగానికి పెడుతున్నారు, సద్యోగానికి వెళ్ళేవాళ్ళు సద్యోగానికి పెడుతున్నారు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేయాలి, ఏదో ఒక పని. దానితో పాటు ఏం చేస్తున్నారు? గురుపాదాలని ఆశ్రయిస్తున్నారు. అది పట్టుకున్నారు. కర్మాచరణం అంటే దీనిని, దీని ద్వారా మోక్షం పొందడం తేలిక. యజ్ఞం చెయ్యాలి, దానాదులు చెయ్యాలి, సత్కర్మాచరణకి చేయూతనివ్వాలి. మంచి పని అంటే అగ్నిలో దూకాలి, చెడ్డ పని అంటే కొంచెం దూరంగా ఉండాలి. ఈ కర్మ ద్వారానే మోక్షానికి వెళ్ళడం మంచిది. ఇప్పుడు ఈయన అడుగుతున్నట్ట, వెంటనే ఎవరు అల్లుడు గారును యాజ్ఞవల్క్యుడు ఏతత్వా జనకో యాజ్ఞవల్క్య బుద్ధిమాన్ వరుణం పూజయత్వాతు పునర్వచనమూచతు కో దేశః కించ తీర్థం స్యాత్ భుక్తి ముక్తి ప్రదాయకం తద్వదస్వ సురశ్రేష్ఠ సర్వజ్ఞోసి నమోస్తుతే. ఈ రెండు శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు. బ్రహ్మపురాణంలో ఈ పుస్తకంలో ఎప్పుడన్నా మీరు నన్ను కొటేషన్ అడగదలిస్తే ఎక్కడుంది గురుగారిని అడిగితే నేను చెప్పాలంటే మీరు గుర్తు రాసుకోండి, 490వ పేజీలో ఉంది, 16-17 శ్లోకాలు. ఎందులో ఉంది? బ్రహ్మపురాణంలో 490వ పేజీలో 16-17 శ్లోకాలు. ఆయన అడిగాడు, అయ్యా కర్మాచరణ చేస్తే మంచిది, యజ్ఞం చేస్తే మంచిది, అర్చన చేస్తే మంచిది, దానం చేస్తే మంచిది, ఇది మంచిదే, కానీ వెంటనే మోక్షం ఇచ్చి పునర్జన్మ లేకుండా చేయడానికి కొన్ని కొన్ని ప్రదేశాలు చాలా ఉత్తమమైన ఉంటాయి. ఏ దేశము అన్నాడు, కో దేశ, ఏ దేశం గొప్పది, ఏ ప్రదేశం గొప్పది, ఏ నదీ తీరం గొప్పది, అది సురశ్రేష్ఠ సర్వజ్ఞుడవు మాకు ఆనతిస్తే మేము అక్కడ అడుగు పెడతాం, అక్కడే చేస్తాం, నువ్వు చెప్పిన సత్కర్మాచరణం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పన్నాడు. చాలా మంచి ప్రశ్న వేసావు. ఈ భూమి మీద రెండు దివ్య ప్రదేశాలు ఉన్నాయట, ఆ రెండు దివ్య ప్రదేశాలలో ఏ సత్కర్మాచరణ చేసినా తక్షణం ఫలిస్తుంది వాడికి. వరుణ ఉవాచ, ఎవరు చెప్పారు ఈ మాట? వరుణుడు చెప్పాడు. పృథివ్యాం భారతం వర్ష దండకం తత్ర పుణ్యదం తస్మిన్ క్షేత్రే కృతం కర్మ భుక్తి ముక్తి ప్రదం ఋణాం. మొదట చెప్పాడు, దక్షిణ భారతదేశంలో దండకారణ్యం అని ఉన్నది, గోదావరి తీరం. ఈ గోదావరి తీరంలో ఒక ప్రదేశం ఉన్నది, ఆ అద్భుతమైనటువంటి దివ్య ప్రదేశానికి జనస్థానము అని పేరట. ఏమిటి జనస్థానం? అది పంచవటి ఉంది కదా, అదనమాట. ఈ జనస్థాన తీర్థం దగ్గర ఎవడైనా యజ్ఞం చేస్తే మోక్షం పొందుతాడు, అక్కడ దానం చేస్తే రవ్వంత చేస్తే కొండంత ఫలితం వస్తుంది. ఇది ప్రథమం. ఇంకా ఉత్తమోత్తమం ఏం చెప్పారు, మనకి దక్షిణ గంగ ఇది, రెండవది ఉత్తర గంగ, అంటే అసలు గంగ. ఇప్పుడు మనం వెళ్ళేది అదే గంగా తీరం, అందులో కాశీక్షేత్రం, అది ఉత్తమమైనటువంటిది. తీర్థానాం గౌతమి, రెండోది గంగా శ్రేష్ఠ ముక్తిప్రద రుణం, ఈ రెండు చెప్పారండి. అయితే గోదావరి లేదా గంగ ఇది ముక్తిప్రద, మానవులకు మోక్షం తక్షణం ఇస్తుంది. అక్కడ అక్కడ గనక యజ్ఞం చేసినా, అక్కడ దానం చేసినా, అక్కడ ఏ సత్కర్మ చేసినా అది మహాభోగాలు ఇస్తుంది. ఇదిగో ఈ 19వ శ్లోకంలో చెప్పిన ఈ చిట్ట చివర ముక్కుతోండి, తత్ర యజ్ఞేన దానేన భోగాన్ ముక్తిం అవాప్స్యతి. అక్కడ యజ్ఞం చేసిన దానం, ఒకసారి దాన్ని ఇవ్వమ్మా, నేను కూడా అండర్లైన్ చేసుకుంటాను. యజ్ఞం వల్ల, దానం వల్ల భోగాన్, ముందు భోగాలు ఇస్తారట, ఒకేసారి మోక్షం ఎవరు, అయ్యి బాబోయ్ మాకు విమానం వచ్చి మేము వెంటనే వెళ్ళిపోతామేమో అని బెంగెట్టుకోకర్లా, వెంటనే ఎవరట, ముందు భోగాలు ఇస్తారట, సకల సుఖాలు ఇస్తారట. ఈ భూమి మీద ఈ సకల సుఖాలు అనుభవించిన తరువాత భోగాల తర్వాత మోక్షం అన్నట్టు, ఎప్పుడు ముందు భోగం ఇస్తాడు ఎవరికైనా, ఆపై మోక్షం పొందుతారు. మాకెందుకండి భోగాలు, వెంటనే మోక్షానికి వెళ్ళిపోవాలని ఎవరన్నా ఖచ్చితంగా దృఢంగా రేపు వస్తున్నారు అంబయ్యగానికి రాగానే అక్కడ అనుకోండి మాకు మోక్షం కావాలని, మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత తిట్టించకండి అంచేత. అక్కడ మోక్షం కావాలనుకుంటే అక్కడికి విమానం వచ్చి తీరుతుంది, ఆ విమానంలోకి మీతో పాటు నాకు కూడా సీట్ అట్టే పెట్టండి, పరిగెత్తుకుని వెళ్ళి తువ్వాలేసేయడం కాదు, విమానం వచ్చినా మరో వాళ్ళు అందరూ తువ్వాలేసేస్తారు ముందు ఎవడికోడు సీట్లు, అలా వేసుకున్నప్పుడు కాస్త గురువు గారికి కూడా సీట్ వేయండి. తత్ర యజ్ఞేన దానేన భోగాన్ ముక్తిం అవాప్స్యతి. అక్కడ యజ్ఞాలు చేసినా దానం చేసినా వాటి వల్ల భోగాలు పొందుతారు, మోక్షం కూడా పొందుతారు. ఈ పురాణంలో ఉన్న గొప్ప విశేషం ఇది, అక్కడక్కడ తరచుగా ఏదో ఒక దివ్య క్షేత్రము, ఏదో ఒక మహామహిమ వస్తాయి. ఇప్పుడు ఇందులో వాళ్ళు ఈ అద్భుతమైన క్షేత్ర మహిమ, ఇక్కడ యజ్ఞాదులు చేయడం వల్ల వచ్చే లాభం చెప్పారు. తర్వాత నరసింహ తీర్థం గురించి కూడా భవిష్యత్తులో చెబుతాడు, ఏ రోజు వస్తుందో చెప్పలేము కాబట్టి ఏ రోజుకి ఆ రోజు శ్రీ కట్టాలి, అపూర్వ కట్టాలి కాబట్టి వినండి. యాజ్ఞవల్క్య జనకో వాచ్యం శ్రుత్వా హ్యపాంపతే వరుణేన హ్యనుజ్ఞాతో స్వపురీం జగ్పతుస్తదా. ఈ యాజ్ఞవల్క్యుడు, జనకుడు, వరుణాజ్ఞ పుచ్చుకున్నారు, వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు గొప్పవాళ్ళు గనక మహావేగంగా బయలుదేరి గంగా తీరానికి వెళ్లి గంగానదీ తీరంలోనూ యజ్ఞం చేశారు అంబాయాగం. అమ్మవారి కార్యక్రమానికి యథాశక్తిగా పాల్గొవాలి, వాళ్ళ జాతకం పండిపోతుందట. అక్కడ యజ్ఞం చేశారు, రాజుగారికి 32 కోట్ల ధనరాశి ఇచ్చాటండి వరుణుడు. అక్కడి నుంచి బయలుదేరారు, దండకారణ్య క్షేత్రానికి కూడా వచ్చారు. జనస్థానంలో కూడా అద్భుతమైన యాగం చేశారు, దాన ధర్మాలు చేశారు, దొళ్లదోపుగా ఇచ్చేశారట వాళ్ళు. ఇదంతా కూడా ఎవరు చెబుతున్నారు? ఈ మహానుభావుడు వామదేవుడు స్వయంగా చెబుతున్నాడు. ఎవరికి? పరీక్షిత్ అనేటటువంటి రాజుకి, ఆయన కొడుక్కి, శల్యుడికి. నాయన, బ్రాహ్మడికి సొమ్ము వీలుంటే దానం చేయాలి, వాడు సొమ్ములు అక్కుంటావా దౌర్భాగ్యుడా, నా గుర్రాలు ఎత్తుకుపోతావా, అదిగో చూడు పూర్వులైన మహానుభావులైనటువంటి రాజులు చేసిన ధర్మ కార్యాలు గుర్తుపెట్టుకో, సత్కార్యానికి వీలుంటే సాయం చెయ్యి, లేకపోతే మాట్లాడకుండా ఊరు, అపకారం మాత్రం చెయ్యకు, ఉపకారం చేయకపోయినా పర్వాలా, దైవద్రోహానికి మాత్రం పొరపాటును కూడా అందులో అడుగు పెట్టకు, నరకంలో అగ్ని జాలలో పడతారు. నిర్భర వన్న కురిశాను శిఖల్ల పడకు ముమేదన్, భయంకరమైన నరకంలో పడకు అని చెప్పాడు. ఈ కథ చెప్పి ఇంత చెప్పినా పోయే కాలం వచ్చిన వాడికి మంచి ఎక్కదు. సర్వనాశనం ఇవ్వాలనుకున్నవాడు మాత్రమే ఇటువంటి దౌర్భాగ్య పొరలకు పూరుకుంటాడు. అనుటయునాతడిట్లనియే ఆరటి విప్రులకేలా అశ్వముల్ కన్నతర్ర సత్వమూర్తులనగా తగు బలతే నియిత్తుగై కొనుముతగంగ వామ్యముల గోరక పొమ్మడియాశలేటికిన్.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.